గజాననం అహరన్ అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి రామయ్యదూతం శిరసాన్నమామి బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాజ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవే.
పరబ్రహ్మానంద స్వరూపులారా, ప్రియ శ్రోతక మహాజనులారా, స్వామివారు అర్జునుకు జ్ఞానానికి మార్గం చెప్తున్నారు. అర్జున, తద్విద్ధి ప్రణీపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం. ప్రపంచంలో తత్వదర్శులున్నారు, నీవు వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం ప్రే నిపాతేన చక్కగా వారిని ప్రశ్నించి వారిని సేవించి నీవు ఆత్మజ్ఞానం సంపాదించాలి. వారు నీకు ఉపదేశ్యంతితే జ్ఞానం, జ్ఞానం బోధిస్తారు. జ్ఞానిన తత్వదర్శిన ఏమండి, ఎంత చమత్కారమో చూడండి. ఎదురుకుండా పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు నిలబడి, అర్జున జ్ఞానము కొరకై నీవు తత్వదర్శులను సమీపించి సేవించి వారి వద్ద జ్ఞానం సంపాదించాలి నాయన, వారిని శరణు వేడి అని చెప్పి సెలవిస్తున్నారు చూడండి. అనగా భగవద్గీత విన్న తరువాత అది శ్రీకృష్ణ పరమాత్మ స్వయం విష్ణు గీత ప్రసాదిస్తూ ఉన్న తరువాత కూడా స్వామి సలహా ఇస్తున్నారు, నాయన మధ్య మధ్య నీవు తత్వదర్శులను దర్శనం చేసుకోవాలి. సామాన్యంగా అండి ఏదో వేదాంతం మాట్లాడతాడండి, ఏమిటి మాట్లాడితే అంటే ఏంటి, ప్రపంచం గురించి మాట్లాడే వాళ్ళకేమో పట్లనేమో మనకు ఎక్కడ లేని ఆప్యాయత వస్తుంది. వేదాంతం అంటే ఈ తెలియబడేదానికి ఆవల ఉన్నటువంటి స్వస్వరూపం, తెలుసుకుంటున్నటువంటి స్వస్వరూపం గురించి చెప్పే విశేషాలు ఏదో చేదస్థంగా పెద్ద పట్టించుకోవలసిన విషయాలు కానట్టుగా జీవులు అది అనేక మంది జీవులు జీవితాలు గడుపుతున్నారు అని కృష్ణయ్య గమనించి ఉంటారు. ఏమండి తత్వదర్శులు అన్నారు, తత్వదర్శులను దర్శించమన్నారు. తత్వదర్శులు అంటే ఎవరు? మామూలుగా మనం అందరం ఏమనుకుంటున్నాం, అయ్యా ఏదో పుట్టామండి, అనేక లోపాలు ఉన్నాయి, అనేక పాపాలు పుణ్యాలు ఇవన్నీ చేసుంటాం, మానవ జన్మకు వచ్చాం, మేము బద్ధులం, అజ్ఞానులం, సంసారంలో చిక్కుకున్నాం అని మన మీద మనకు అనేకమైన అభిప్రాయాలు ఉంటాయి ఉండవచ్చు. తత్వదర్శికి ఏమవుతుంది? తత్వదర్శి అంటే ఏంటి? త్వం తత్ అసి, ఇది కాదయ్యా నువ్వు, నీ స్వరూపం ఇది కాదు, ఇది సందర్భ సత్యం, నీ సహజ రూపం వేరే ఉంది. శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః వేదాహమేదం పురుషం మహంతం. నాయనలారా మీ స్వస్వరూపము ఎటువంటిది మేము కనుగొన్నాం, రండి చెబుతాం అని ఋషులు గానం చేస్తూ ఉన్నారు చూడండి. అంటే మనకు ఈ ప్రపంచంలో మనకు సంబంధించి మన స్వరూపం ఏదైతే కనపడుతోందో ఇది కాకుండా వేరే ఒక మహత్తరమైన రూపం ఉంటుందండి, దాన్ని తత్ రూపం అంటారు. తత్ త్వం ఆ పరమాత్మ అంటాడు. ఆ త్వత్ అంటే ఆ పరమాత్మ, ఏ త్వం నీవు అయి ఉన్నావు అని మనకు తెలియదు మన గురించి. ఎవరికి తెలుసు? సత్యాన్ని దర్శించినటువంటి తత్వదర్శులకు తెలుసు. చూడండి, అటువంటి తత్వదర్శులు అంటే మన మీద మనకు పూర్ణమైన అవగాహన లేదండి. అంటే వీ డోంట్ నో అబౌట్ అవర్ సెల్స్. ప్రపంచంలో వాడికి అది తెలియదు, వీడికి ఇది తెలియదు అని చెప్పుకుంటూ ఉంటున్నాం, కానీ మన గురించే మనకు తెలియదు, ఇంకోటి గురించి మన దేవుడు. అప్పుడు మనం మన గురించి తెలుసుకోవడానికి, స్వామి నేనెవ్వరు, ఈ జగత్ ఏమిటి, ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఈ కర్మ ఏమిటి, ఈ సంసారం ఏమిటి, సత్యం ఏమిటి, నిత్యం ఏమిటి అని మనకున్న అనుమానాలని పరిప్రశ్నతో మనం గురువు దగ్గరికి వెళ్ళి తత్వదర్శులు, తత్వదర్శన త్వం తత్, నీవు ఇది కాదు అది అని తెలిసిన వాళ్ళని తత్వజ్ఞులు, తత్వదర్శులు అంటారు. వారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, అంతటి అవతారమూర్తే అర్జునుడికి చెప్పారు, ఇక మన గురించి చెప్పేదేంటి? మనం ఒకసారి భగవద్గీత విన్నాము, లేక చదివాము, లేక నాలుగ ఒకసారి ఉపన్యాసం చెప్పాము, అంత మాత్రం కూడా అయిపోలేదండి. మళ్ళీ తత్వదర్శులను దర్శిస్తూనే ఉండాలి, వింటూనే ఉండాలి. ఎందుకని? అనేక సార్లు కరెక్ట్, అనేక సార్లు అజ్ఞానం, అనేక జన్మలుగా మనం దాన్ని అజ్ఞానాన్ని ఉపాసిస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం మళ్ళా మనం తత్వదర్శులకు వెళ్ళాలి. అందుకే చూడండి ఎంత గొప్ప దృష్టాంతాలు చెప్తారో. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం గుర్తుకొస్తూ ఉంటుంది, పెద్దలందరికీ తెలిసిన విషయమే ఇది. ఆదిశంకర్ల వారు కాశీకి సమీపిస్తూ ఉన్నారు శిష్యులతో సహా. అలా వెళ్తూ ఉంటే ఒక 7 అడుగుల మనిషి, ఇంతలావు మనిషి, చేతిలో పెద్ద కర్ర, ఒక సురాపానం భాండం, అవన్నీ వేసుకుని ఊగుతూ వస్తున్నారు. వస్తుంటే శిష్యులు పక్కకి తప్పుకోమన్నారు. గచ్చా గచ్చా అన్నారు. ఇంకా అలా తోలుకుంటూనే వస్తున్నాడు ఆయన. వస్తూ ఉంటే అప్పుడు గురువుగారు, అయ్యా పక్కకి తప్పుకోవచ్చు కదయ్యా, మా శిష్యులు చెప్తున్నారు కదా అంటే, ఆయన అప్పుడు ఆ కర్ర అక్కడ వేసి అక్కడ నిలబడి, ఓహో నన్ను తప్పుకోమంటున్నారా, ఓకే నాకు డౌట్ ఉంది అని. అన్నమయాత్ అన్నమయం, అయ్యా ఈ శరీరం ఎలా తయారైంది? ఈ ప్రకృతిలోని పదార్థములతో తయారైంది ఈ శరీరం. మీ శరీరం కూడా ప్రకృతి పదార్థములే, ఎవడూ కూడా వస్తువులు తెచ్చుకోవట్లా. ఎవడి దేహమైనా ఇక్కడ లభించే పదార్థాలతోనే పరిపోషించబడుతోంది. అంతేగా అన్నగా మన దేహాలన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని తయారయ్యేవే. ఇవన్నీ ఇక్కడ వస్తువులతో తయారవుతున్నాయి. కాబట్టి మీ శరీరము ఇది ఇక్కడ పదార్థాలే, నా శరీరము ఇక్కడ పదార్థాలే. ఇక్కడ పదార్థాలతో తయారైన భౌతిక దేహాలు ఉన్నాయి చూసారు. ఈ దేహం వస్తుంది, ఈ దేహం తప్పుకోవాలి, ఇది ఎక్కడ ఏముందండి? రెండు దేహాలు ఒకే దానితో తయారైంది కదా. అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమయాత్ చైతన్యమయం. కాదు నేను చైతన్య స్వరూపుని అంటారా, అందరిలోనూ ఉన్నది ఒక చైతన్యమే, వేరువేరు చైతన్యాలు లేవు. బ్రహ్మదేవుడి నుంచి పురుగు వరకు అందరిలోనూ ఒక అద్వితీయ అఖండ చైతన్యమే సత్యమై ఉన్నది. కనుక ఎతివరా దూరీకర్తం కిం వాంఛసి గచ్చేతి, పక్కే తప్పుకోమని దేని గురించి అంటున్నారు? ఇది నా మొదటి ప్రశ్న అండి అన్నాడు ఆయన. ఇది నా ప్రశ్న ఏమంటే, మీరు దేని తప్పుకోమంటున్నారు? దేహాన్న, భౌతిక దేహాన్న, మీ దేహము నా దేహం ఒకే పదార్థంతో తయారైంది, పోయిన చైతన్యమా మీలోనూ నాలోనూ ఒకే చైతన్యం ఉంది, దేని పక్కే తప్పుకోమంటారు అని నా రెండో ప్రశ్న వినండి. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుధౌ విప్రోయం స్వపచోహి, పరమాత్మ అనే నిస్తరంగ సహజ ఆనంద మహాసముద్రంలో జీవులందరూ ఎవరు? తరంగాలు. జీవులందరూ పరమాత్మ అనే ఆనంద మహాసముద్రంలో తరంగాలట. మనం దుఃఖితులం కాదండి. పరమాత్మ ప్రత్యేక వస్తువుని నిస్తరంగ సహజ ఆనంద బోధాంబుధౌ, సహజ ఆనంద బోధ అనేటువంటి సముద్రంలో మనం అందరము జీవులందరూ కూడా తరంగాలు. తరంగాలన్నీ జలమే. అటువంటి అన్ని తరంగాలు వాస్తవానికి జలానికి లక్షణమే లేదు. అది ఇట్లా దొరుకుతుంటే అనేక తరంగాలు అందులో కనిపిస్తాయి. తరంగాలు అవుతున్నప్పటికీ జలం జలమే, జలం మారిపోలా. మారేది కాదు జలం, తరంగాలు గా కనిపిస్తోంది. ఇప్పుడు అనేక తరంగాలు ఉన్నాయి కదా, అందులో ఒక రెండు తరంగాలు నీడు పిలిచి విప్రోయం, ఇది విప్ర తరంగం అయ్యా, ఇది స్వపచ తరంగం అయ్యా, చండాల తరంగం అయ్యా అనే తేడా ఎక్కడైనా ఉన్నదండి? సముద్రంలో అన్ని తరంగాలు ఒకే జలంతో తయారై ఉండగా ఈ తరంగం బ్రాహ్మణ తరంగం అండి, ఈ తరంగం స్వపచ తరంగం అండి అని ఉందా అండి అని రెండో ప్రశ్న ఇచ్చాడు. ఇక మూడో ప్రశ్న ఇచ్చాడు ఆయన, ఇది రెండో ప్రశ్న. ఇక మూడో ప్రశ్న అడుగుతున్నాను చూడు. కిం గంగాంబుని బింబితేంబరమనో చండాల వీధీపయ పూరేవాంతరమస్తి. ఆకాశంలో సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నారు, అంబరమణవు అక్కడిని ఆయన దగ్గర నుంచి కిరణాలు బయలుదేరినాయి, సూర్య కిరణాలు బయలుదేరినాయి. ఒకానొక కిరణం పవిత్రమైనటువంటి గంగాజలం మీద పడింది, మరొక కిరణం ఒక వీధిలో మురుగ్గుంట మీద పడింది. ఈ మురుగ్గుంట మీద పడినటువంటి తరంగం సూర్య కిరణము, ఈ గంగానది మీద పడినటువంటి సూర్యకిరణము వేరువేరా అని కిరణ, అది పర్మనెంట్ కాదు. ఇంకో విషయం, అసలు కిరణము ఏ వస్తువు మీద పడితే ఆ వస్తు ధర్మం కిరణంది అవుతుందా? అవదు కదా. బ్యాటరీ లైట్ ఒక వస్తువు మీద వేసామనుకోండి, బ్యాటరీ లైటు, నా బ్యాటరీ లైట్ ఒక పంది మీద వేసామనుకోండి, నా బ్యాటరీ లైట్ కాంతి కాస్త పందిగా మారెను అంటావా? కాబట్టి ఈ ప్రపంచంలో జ్ఞానులు అజ్ఞానులు ఎటువంటి వాళ్ళు అంటే, పరమాత్మ అఖండ పరమాత్మ యొక్క సూర్యకిరణాలు అనేక వస్తువుల మీద పడటమే, అంతే జ్ఞాని అజ్ఞాని ఇంతకు మించి తేడా లేదు. ఆ వస్తు ధర్మం కాబట్టి జ్ఞాని ఆ పరమాత్మ స్వరూపమే, అజ్ఞాని ఆ పరమాత్మ స్వరూపమే, అంతేగాని జ్ఞాని ఎక్కువ తక్కువ లేదు కదా. నీకు కిరణములు వేరువేరు ప్రదేశముల మీద పడినా ఇది పవిత్ర కిరణం ఇది అపవిత్ర కిరణం అని ఎక్కడన్నా ఉంటుందటయా? ఇది నా రెండో ప్రశ్న. ఒక ఆయన ఉన్నాడు, బాగా డబ్బు సంపాదించాడు, మంచి గోల్డ్ స్మిత్. ఆయన బాగా ధనికుడు, వాళ్ళ వాకిట్లో ఒక బంగారు కుండ పెట్టుకున్నాడు. ఇది కుమారి అనమాట, కుమారి, బాగా డబ్బు సంపాదించాడు, బాగా డబ్బు ఉంది, హాయిగా ఇంట్లో ఒక కుండ పెట్టుకున్నాడు. ఏ కుండ? బంగారంతో తయారైన కుండ. ఆ పక్కనే మట్టి కుండ కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ బంగారపు కుండలో ఉన్న ఆకాశం, మట్టిలో కుండలో ఉన్న ఆకాశం వేరువేరా ఒకట? ఆకాశానికి కుండకి సంబంధం లేదు కదా, అంతేగాని బంగారపు కుండ ఆకాశము మట్టి ఆకాశం అని లేదు కదయ్యా. కిం పూరేవాంతరమస్తి మృత్కుండ మృత్కుంభయో, మట్టి కుండకు బంగారపు కుండకు రూపలున్న ఆకాశం ఒకటే కదా, ఇది నా ప్రశ్న. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పబోయా పక్కే తప్పుకుంటాను. మనం అందరం పరమాత్మ అనేటువంటి సూర్యభగవాన్ నుంచి బయలుదేరిన కిరణాలు, ఇందులో ఒకటి జ్ఞానకిరణం అజ్ఞానకిరణం, అదంతా భ్రమ, అదంతా సత్యం కాదు, అదంతా సందర్భ సత్యం కావచ్చు, అది సహజ సత్యం కాదు, ఒరిజినల్ ట్రూత్ కాదు, ఇన్సిడెంటల్ ట్రూత్ అయితే అవ్వచ్చు. ఏదో కాలంలో ఒక రకంగా అలా అనొచ్చు, ఈయన జ్ఞానం అండి ఈయన అజ్ఞానం అండి అనుకుంటాం. వాస్తవానికి అందరము ఒకే పరమాత్మ నుంచి బయలువెడలిన కిరణ సమూహాలం. చూడండి ఎంత గొప్ప ఐడియా ఇచ్చాడు. ఈ మాట అనగానేనండి ఆ శంకరాచార్యులు వారు సాష్టాంగ పడిపోయారండి. ఎవరికి? ఆ చండాలుడు. పక్కన శిష్యులు ఉన్నారు కదా, స్వామి మీరు చేస్తున్న పని ఏంటి? అతను చండాలుడు, మీరు జగద్గురువు, జగద్గురువు మీరు అనేక చక్కగా ఆశ్రమాలు స్థాపించారు, సిద్ధాంతాలు స్థాపించారు, పీఠములు స్థాపించారు, అనేక వాదాలు చెప్పి ప్రపంచానికి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందరూ మిమ్మల్ని జగద్గురువుగా ఉపాసన చేస్తూ ఉంటే మీరు వెళ్ళి ఇతనికి సాష్టాంగ నమస్కారం చేస్తారేంటి అని ఆ పక్కన శిష్యులు అంటూ ఉంటే ఆ శంకర్ల వారు, ఆ శంకరాచార్యుల వారు మనీషా పంచకం అని రాశారు. ఇందులో జాగృత స్వప్న సుషుప్తయో మొదటి శ్లోకం, అవన్నీ మనం చెప్పుకోవట్లా, దృష్టాంతంగా చెప్పుకున్నాం. జాగృత స్వప్న సుషుప్తయో స్ఫురతరాయాసం విదుజృంభతే. జాగృతిలోనూ స్వప్నంలోనూ సుషుప్తిలోనూ ఏ స్ఫూర్తి దేని యొక్క స్ఫూర్తి స్ఫురిస్తోందో, ఇది జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో. అంటే ఏది స్ఫురిస్తోందో, ఏ తత్వం దేని యొక్క స్ఫూర్తి స్ఫురిస్తోందో. యా బ్రహ్మాది పిపీలికాంతమ తనుషు ప్రోక్త జగత్ సాక్షిణ. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పురుగు వరకు బ్రహ్మదేవుడు చూస్తున్నారు. ఏంటి ఈ బ్రహ్మాండాలన్నీ తయారు చేసి, ఇంద్రుణ్ణి, ఇంద్రలోకాలని, అన్ని 14 లోకాలు తయారు చేసి, జీవులు, తత్వాలని తయారు చేసి, మహా ఎంత ఇంటెలిజెంట్ అయి ఉండాలండి. ఒక భూమి మీదే 64 లక్షల జీవరాశులు. ఇలా ఈ భూమండలాన్ని అంతా తయారు చేసినటువంటి మహానుభావుడు, డిజైన్ చేసిన మహానుభావుడు ఆ బ్రహ్మదేవుడు. తాను సృష్టించి అదంతా నడిపిస్తూ ఉన్నారు. ఆయనలో ఆ చేస్తున్న కార్యక్రమానికి బుద్ధి ఒకటి ఉంది, ఆ బుద్ధికి సాక్షి ఒకటి ఉంది వెనకాల, ఆ బుద్ధికి సాక్షి. అలాగే ఒక పురుగు ఉంది, ఆ పురుగు నా పిల్లలు, నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది, నీడ ఎక్కడ దొరుకుతుంది అని తిరుగుతోంది. దానిలో కూడా ఒక బుద్ధి ఉంది. ఆ బుద్ధి ఏం చేస్తోంది? ఆహారం కోసమో, మైథునం కోసమో, లేకపోతే నీడ కోసమో, ఇంకో దానికోసమో వితుతోంది. ఆ బ్రహ్మదేవుడి యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోక్త జగత్ సాక్షిణ. వీటన్నిటికీ సాక్షి అయినటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో సైవాహం, అది నేను. బ్రహ్మదేవుళ్ళోను, పురుగులోను ఏది కేవల సాక్షి అయి ఉన్నదో అది నేను అని ఈయన గుర్తు చేశారయ్యా ఈయన వాక్యాలు. నచ దృశ్యమస్తి, అంతేకాని దృశ్యంలో ఒక వస్తువును కాదు, బ్రహ్మదేవుడి నుంచి పురుగు వరకు ఏ సాక్షి అయి, కేవల సాక్షి అయి ఏకైక సాక్షి ఉన్నదో అది నేను. అది గుర్తు చేసిన వాడు చండాలోస్తు సతుద్విజోస్తు గురురేష మనీషామమ. నా బుద్ధికి ఈ గుర్తు చేసిన ఆయన చండాలుడా, ద్విజుడా, ఇమ్మెటీరియల్, ఈ పరమసత్యాన్ని నాకు గుర్తు చేశారు. చూడండి, శంకరాచార్యులు వారు అంతటి వాడికి ఎక్కడో తత్వ విశేషంలో మిస్సింగ్ ఉందన్నమాట. అప్పుడు ఆ చండాలుడు గుర్తు చేయవలసి వచ్చింది. ఆయన శివావతారం అనుకోండి, ఆయనే కాదు, మనం అందరం కూడా శివావతారులం కదా. మనం ఇక్కడ ఎందుకు చెప్పుకున్నాం అంటే ఈ దృష్టాంతం, శంకరాచార్యులు వారు అంతటి వారికి కూడా తత్వదర్శి యొక్క అవసరం వచ్చింది. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, నువ్వు తత్వదర్శులను సందర్శించు, వారిని శరణు వేడు. నీవెవరో చెప్తారు, నువ్వు ఎవరో, ఏది సందర్భములో సత్యమే కానీ నిజ సత్యం కాదు, ఏది శాశ్వత సత్యం. దేనికి ఈ అవకాశాన్ని, ఈ సందర్భాన్ని, ఈ వ్యవహారాన్ని ఉపయోగించాలి, దేనికి ఉపయోగించకూడదు, దేనికి దుఃఖించాలి, దేనికి దుఃఖించకూడదు, అసలు నీ స్థానమేమి, ఎందుచేత, ఇవన్నీ నీ ప్రశ్నలు ఏమైనా ఉంటే, అనుమానాలు ఉంటే వారి దగ్గరికి తీసుకెళ్ళాలి. తత్వదర్శి వారు నీవు అది అని దర్శిస్తున్నవారు తత్వదర్శులు. మీరు నేను ఇది అనుకుంటున్నావు, నువ్వు అది, ఇది కాదయ్యా అది అని వారు దర్శిస్తున్నారు. అంచేత వాళ్ళు తత్వదర్శులు. తత్ త్వం దర్శిహి, అటువంటి తత్వదర్శుల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రశ్నించి తెలుసుకోవాలి దేని గురించి, పరమసత్యం ఏమిటి, శాశ్వత సత్యం ఏంటి, ఆత్మస్వభావం ఏంటి. మనం అందరం దేహస్వభావులం కాదు, దృశ్య స్వభావులం కాదు, మనోబుద్ధి చిత్త ఇవన్నీ ఏమండి. నేను చొక్కా వేసుకున్నాను అనుకోండి, చొక్కా నా ధర్మం అవుతుందా? నేను వేసుకున్న చొక్కా అవుతుంది అంతవరకే. ఆత్మధర్మం మన సత్యధర్మం. ఆ ధర్మాన్ని మహనీయులు, తత్వదర్శులు గుర్తు చేస్తారు వారిని మన శరణం వేడితే. అది మన అవసరం, మనం అడిగి తెలుసుకోవాలయ్యా నువ్వు అని చెప్పి మనందరికీ చెప్తున్నారన్నమాట. తత్వదర్శులు ఉంటారు, మనం ఏం చేస్తాం, ఏంటండి ఊరికే తత్వాలు చెప్తాడు, ఎవరికి కావాలి, ఏదో వ్యవహారాలు అవి ఇవి. మనం ఇట్లా అసలు విషయానికి మనం పట్టించుకోం, ఏదో లౌకిక ప్రయోజనాలతో జీవితాలు గడిపేస్తూ ఉన్నాం. కానీ అసలు వచ్చిందెందుకు, మనకు శాశ్వతమైన శాంతిని ప్రసాదించగలిగేది తత్వదర్శనమే. అది గురువే మనకు ప్రసాదించాలి. వారు వారితో మనకున్న అనుమానాలు వారికి ప్రదర్శించి చివరికి గురువు చూపించేవాడే, అసలు చూడవలసింది ఎవరు, మనమే. మనమే మనం ఈ బుద్ధికి ఆవల ఉన్నటువంటి కేవల సాక్షి అయినటువంటి మన వాస్తవ స్వరూపాన్ని బుద్ధితో, మనస్సుతో దర్శించి మనసుని ప్రపంచంలోంచి వెనక్కి తీసుకొచ్చి బుద్ధికి ఆవల పెట్టి ఆత్మదర్శనం చేయాలి, ఆస్వాదించాలి. అది ప్రోగ్రాం. అందుకు గురువు మనకు సహకరిస్తారు.
అని గురువు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆయన చెప్తున్నారు చూడండి.
యజ్ఞాత్వాన పునఃమోహయవం యాస్యసి పాండవ.
ఏమిటి ఆ తత్వదర్శి చెప్తే ఏం తెలుస్తుంది, మనకు తెలిసేది ఏమిటి అని దాని విషయంలో చూడండి. ఆయన నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి, ఎందుకు తెలుసుకోవాలి అన్నదానికి ఇంకొక విశేషం చెప్తున్నారండి. జ్ఞానం గురించి ముందు ముందు చెప్తున్నారండి, మనకు 13వ అధ్యాయం నుంచి జ్ఞానమే వస్తుంది. ఇప్పుడు ఇంట్రడక్షన్, జ్ఞానం యొక్క అవసరం గమనించండి. ఏ తత్వదర్శులు ఉన్నారు, వారిని వారితో సంభాషించి నాకు ఇలా అనిపిస్తోంది, ఏంటండి నాకు బాధ అనిపిస్తోంది, ఏదో ఈ ప్రపంచంలో ఉండే సందర్భాలు చూసి నాకు దుఃఖం వస్తోంది, ఎందుచేత, వాస్తవం ఏంటి, నాకు సత్యము తెలిసినట్లు లేదు, తెలియచేయండి అని వారిని శరణు వేడాలి. ఏమండి మాకు ఇవన్నీ తెలుసు కదా, మేము మేము మిమ్మల్ని టెస్ట్ చేస్తాం. వారిని టెస్ట్ చేయడానికి కాదు మనం వెళ్ళేది, మనం సత్యం తెలుసుకోవడానికి వారి దగ్గరికి వెళ్ళాము, లేదా వారి మీద కామెంట్లు ఇవ్వడానికి కానీ. ఇప్పుడు ఆ తత్వదర్శులు ఏ జ్ఞానాన్ని ప్రసాదిస్తారో దానికి సంబంధించిన ఒక విశేషం చెప్తున్నారు చూడండి. యత్ జ్ఞాత్వా, ఆ తత్వదర్శులు నీకు చెబుతూ ఉంటే నీకు ఏమి తెలుస్తోందో తెలుస్తుందో, వాట్ యు హ్యాపెన్ టు నో, నీవు తెలుసుకునే వస్తువు. యత్ జ్ఞాత్వా నా పునః మోహం యాస్యసి, మళ్ళా నీకు మోహం ఉండదు, మళ్ళా ఈ దేహంతోనూ ఈ సందర్భాలతోనూ ఈ వ్యవహారాలతోనూ ఈ చావు పుటకలతోనూ ఈ శత్రుమిత్రుల వ్యవహారాలతోనూ ఇక్కడ ఉండే ప్రాప్త అప్రాప్తాలతోనూ నేను వీటి చేత బద్ధుణ్ణి, జన్మ చేత బద్ధుణ్ణి, మృత్యు చేత బద్ధుణ్ణి, ఎవరైనా పొగిడితే బాగుండి, తిడితే నా కర్మ కాలిందనుకోవాలి, ఇటువంటి మన ఈ సందర్భాలు మనకు అనుకూలంగా ఉంటే గర్వపడాలి, వ్యతిరేకంగా ఉంటే నెతికేసి వాడుకోవాలి, ఇటువంటి మన అభిప్రాయాలు ఉన్నాయి. ఇది ఈ మోహం, మనం ఏ మోహంతో ఈ జగత్తుని ఈ మనోబుద్ధి వ్యామోహంతో చూస్తున్నామో ఆ మోహం తొలగిపోవడమే కాకుండా, జబ్బు తొలగడమే కాకుండా, నా పునః మోహం యాస్యసి, ఆ తత్వజ్ఞుల యొక్క వాక్యాలు విని మననం చేసి హృదయస్థం చేసుకున్నావా, మళ్ళా నీకు మోహం ఉండదు, మోహం పోవడమే కాకుండా అగైన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. అందుకని గురువుల దగ్గరికి వెళ్ళు. యత్ జ్ఞాత్వా నా పునః మోహం యాస్యసి పాండవ. అర్జున, ఆ మహనీయుల యొక్క వాక్యాలు వినటం ఎంత అవసరమంటే, చూడండి కృష్ణ పరమాత్మకి మనం అంటే ఎంత ప్రేమో. తత్వజ్ఞులు ఉన్నారయ్యా, వాళ్ళ దగ్గర తత్వం ఏమి చెబుతున్నారో విను. అది వింటే నీకు వచ్చే లాభం ఏంటంటే, ఒక్కసారి ఆ తత్వం తెలుసుకున్న తర్వాత నా పునః మోహం యాస్యసి, మోహం పోతుంది, పోవటమే కాకుండా మళ్ళా నీ నెత్తి మీదకి మోహం రాదు, అక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు, మళ్ళీ ఆవహించదు ఈ దృశ్య దయ్యం. అంతేకాదు, ఏన భూతేన అశేషేన ద్రష్టుం ఆత్మని యథో అధోమయీ, ఇంకా చెప్తున్నారు. ఆ తత్వజ్ఞులు చెప్పినటువంటి సమాచారం నువ్వు వింటూ మననం చేస్తూ హృదయం చేసుకుంటూ ఉంటే, ఏమండి ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, లెక్కలు తెలుసు బాగా చదివితే ఏమొస్తుంది, బుర్ర కొంచెం షార్పెన్ అవుతుంది, అలా ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా, లేకపోతే తెలుగు ఉంది బాగా చదివామనుకోండి, ఒక బుధమైన కవిత్వం వస్తుంది అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ తత్వజ్ఞానం, తత్వజ్ఞులు చెప్పే సమాచారం వింటూ ఉంటే వచ్చే ప్రయోజనం ఏమిటి అన్నదానికి ఇంకో పాయింట్ చెప్తున్నారు. ఏనా భూతాన్ని అశేషేణ ద్రష్టుం ద్రక్షసి ఆత్మని. చూడండి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. మామూలుగా ఈ ప్రపంచంలో నేను నువ్వు అయిన వాళ్ళు కాని వాళ్ళు, మన మతం ఇంకో మతం, మా వాళ్ళు మీ వాళ్ళు, మా ఊరు వాళ్ళు మీ ఊరు వాళ్ళు, మా ఇంటి పేరు వాళ్ళు మీ ఇంటి పేరు వాళ్ళు, ఇలా మనం రకరకాలుగా పెట్టుకున్నాం కదండి ఈ ప్రపంచం చూసేటప్పుడు. ఇప్పుడట తత్వజ్ఞుల యొక్క సమాచారం విన్న తర్వాత, ఏన భూతాన్ని అశేషేణ ద్రష్టుం ఆత్మని, నా ఆత్మయే, నా ఆత్మస్వరూపమే, నా ఆత్మ యొక్క ఘనతయే ఇన్ని రూపాలుగా ఉన్నది. యథో మయీ, మయి అంటే నా కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు, నీ ఆత్మయే నీకు ఇన్ని రూపాలుగాను, అలాగే నేనే నీకు ఇన్ని రూపాలుగాను సుస్పష్టం అవుతుందయ్యా. నాకు కనపడే అనేక రూపాలన్నీ నా ఆత్మస్వరూపమే, పరమాత్మస్వరూపమే. ఆత్మని అధో మయి, నీ ఆత్మస్వరూపమే ఇదంతా అన్నికి అర్థమవుతుంది. నేనే ఇదంతా అంటే కృష్ణయే ఇదంతా, పరమాత్మయే ఇన్ని రూపాలు లో ఉన్నారు, ఇన్ని రూపాలు గా ఉన్నారు అనే క్లారిటీ వస్తుంది. ఎప్పుడు తత్వదర్శులు చెప్తున్నటువంటి సమాచారం జాగ్రత్తగా వింటే, ఆలకిస్తే, విచారణ చేస్తే, హృదయస్థం చేస్తే, ఈ ప్రపంచమంతా నా ఆత్మయే, ఈ ప్రపంచమంతా నా ఆత్మ ఎందే, ఆత్మగానే, ఆత్మకు అభిన్నంగా నాకు నా చేత, ఆత్మస్వరూపుడైన నా చేత ఆస్వాదించబడుతోంది అని ఆనందిస్తావు. దాన్ని ఆత్మానందం అన్నారు. ఇప్పుడు చూడండి, ఆత్మా వై పుత్ర అంటుంది వేదం. కొడుకును చూస్తేట, అప్పుడు కొడుకు పుట్టాడు, ఒక ఆయన ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు, ఆ పిల్లాన్ని చూడటానికి వచ్చాడు. అది చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుందండి. ఆ ఆనందానికి కారణం ఏంటంటే తన ఆత్మస్వరూపంగా ఆ పిల్లవాడిని చూసుకున్నాడు. ఈ జగత్తులో సర్వజీవరాశులు ఆత్మరూపంగా చూసుకునేవాడి ఆనందం ఏం చెప్పాలి? అందుకని దాన్ని ఆత్మానందం, బ్రహ్మానందం అన్నారు. ఆ స్థితికి వెళ్తావయ్యా. కాబట్టి అర్జున, ఈ జీవుడు జ్ఞానం కోసం తన ఆత్మ ఎటువంటిదో, ఎంతటిదో తెలుసుకోవటానికి తత్వదర్శికి వెళ్ళాలి. అయితే మరి సామాన్యులైనటువంటి మనకు ఆత్మజ్ఞానం లభిస్తుందా? తేలికైన విషయమా? అపి చేత్ అపి అసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ. అభయ్, ఇది నాకు నీ స్వరూపమే ఆత్మ, ఆత్మ అయి ఉండగా నీకెందుకు హక్కు లేదు? ప్రతి వాడికి ఆ హక్కు ఉంది. జన్మ హక్కు అంటాం చూడండి, పుట్టగానే, పుట్టగానే. ఎందుకని? ప్రతివాడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు కనుక. అపి చేదపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ. ఒకనొకడు చాలా పాపులు, అందరికన్నా పెద్ద పాపం చేసినవాడు అయినప్పటికీ కూడా, ఈవెన్ దో నేను మహాపాపిని కదా, నాకు ఆత్మజ్ఞానం లభిస్తుందా అనుకోవద్దు. పాపులలో కన్నా పెద్ద పాపులు చేసిన వాడు కూడా సర్వం వాళ్ళకి మొత్తం కూడా జ్ఞానప్లవేనే వా వృజినం సంతరిష్యసి. ఇప్పుడు ఒక మాకు ఆయన ఒక నదిలో చిక్కుకున్నాడు. నదిలో ఎలా పోతాడు మరి, ఎలా తప్పించుకుంటాడు? దేవుడి దయ వల్ల అతను పొడవ సంపాదించుకున్నాడు. ఇప్పుడు నదిలో మధ్యలో ఉన్నాడు, అప్పుడు ఏమైనా మునుగుతాడా? జ్ఞానము అనే పొడవ సంపాదించుకుంటే ఈ ఆ జ్ఞాన పొడవుతో నువ్వు దాడిపోతావు, మధ్యలో నీళ్ళు నిన్నేం చేయవు. కాబట్టి జ్ఞానము అనే ప్లవము అంటే పొడవ, జ్ఞానప్లవేనేవ వృజినం సంతరిష్యతి.